యథార్థమైనటువంటి విషయం ఇవన్నీ మీకు చిత్రంగా ఉన్నట్లుగా అనిపిస్తాయి, కానీ పరమ యథార్థములు. తపశ్శక్తి ఉన్నటువంటి వ్యక్తులే గొప్ప తపస్సంపన్నుడు అనుకోండి. ఎవరు పావుని వేశారో తెలియదు, నీళ్లు చేతిలో పట్టుకుని శపించాడంతే, పరీక్ష చచ్చిపోయాడా లేదా. అటువంటిది తపోశక్తికి అలవాలమైనటువంటి వాడు, ఆయన చేసినటువంటి సంకల్పము ఈశ్వరుడు యొక్క అనుగ్రహంగా జరిగిపోతుంటుంది. అందుకని ఆయన నాసికారంధ్రములలోంచి కింద పడింది. ఎవరు పడ్డారు? ఒక చిన్న వరాహమూర్తి ఒకటి కింద పడింది. అది పడి పడడంతో యజ్ఞవరాహమూర్తి అర్ధి అంగుష్టమాత్ర దేహంబుతోడ వియత్తల స్థాయి ఎగుచు భూరి గజ ప్రమాణమయ్యే అచటనున్నవారల చూపులకు అద్భుతముగా. ఆ నాసికారంధ్రంలోంచి కింద పడినటువంటి ఈ వరాహం ఒక పెద్ద కొండంత అయిపోవడం మొదలెట్టింది దంష్ట్రలతోటి. అయిపోయి ఇది ఇప్పుడు అడుగులు తీసి అడుగులు వేయడం మొదలెట్టింది. దీనికి ఎవరూ ఏం చెప్పలేదు నువ్వు ఇలా చెయ్యాలని. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరో అని చూస్తున్నారా ఉన్నవాళ్ళు ఋషులు. వాళ్ళకి అర్థమైంది, ఈ సంకల్పమును అనుసరించి భూగోళాన్ని పైకెత్తడానికి ఈశ్వరుడు ఎవడు మొట్టమొదటి నుంచి చివరి వరకు ఉంటున్నాడో వాడు వచ్చాడు. అంటే మొదటి అవతారము వచ్చినది. ఇప్పుడు ఎవరొచ్చారు? అసలు మనం అందరం ఉండడానికి కావలసినటువంటి భూమిని పైకెత్తి మనకి నివాసం ఇవ్వడానికి ఈశ్వరుడు ఈ రూపమును పొంది వచ్చి ఉన్నాడు. ఎంత కృతజ్ఞులమై ఉండాలి ఆయనకి. ఇవాళ మనం ఉన్నామంటే ఆయన కృతజ్ఞత. ఇది మొదటి అవతారంగా వచ్చేసింది. ఇది యజ్ఞవరాహం కింద వచ్చింది. వస్తువు ఏం చేసింది? అడుగులు తీసి అడుగులు వేస్తోంది. వేస్తూ సముద్రంలో దూకింది. దూకితే పెద్ద చప్పుడు వచ్చింది. అది మూపు పెట్టి వెతుకుతోంది భూమి కోసం. వెతుకుతూ ముఖం నిండా నీళ్ళు అంటుకుపోయి, అంటుకుపోతే పైకెత్తి ఇలా ఇలా అంది. అంటే అవి వెళ్ళి కొన్ని రాజ్యాల్లో పడ్డాయి. రేపు ఇంద్రుగానికి కర్దమ ప్రజాపతి దేవహూతి వస్తుంది. అక్కడ ఇంద్రుగాని ఎక్కడెక్కడ పడ్డాయో, ఎక్కడెక్కడ క్షేత్రాలు అయ్యాయో, ఆ నీళ్లు పడ్డాయి. పడితే ఋషులందరూ వెళ్ళి ఋగ్యజు సామవేదములతో స్తోత్రం చేస్తూ ఆ నీళ్లు మీద పడేటట్టు నిల్చున్నారు. ఎందుకని? ఈ కంటికి గోచరం అవని వాడు రక్షించడం కోసమని ఒక విచిత్రమైన మూర్తిగా వచ్చాడు. వచ్చి నీటితో తడిసిన దేహంలో ఉన్న నీటిని చూపుతున్నాడు. ఇది మానసికముగా మీ మీద పడాలి. ఇప్పుడు యజ్ఞవరాహమూర్తి మీద ఉన్న నీరు మీరు ఇక్కడ దర్శనం చెయ్యాలి, చేస్తే పడుతుందని. అందుకే అది యజ్ఞవరాహం, పైకి వరాహం కాదు. అది ఎలా వస్తుంది? ఇక్కడ వరకు విన్నారు కదండి, ఆగండి అలాగే, ఓసారి వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు అడిగాడు ఒక ప్రశ్న. ఎవరు అడిగారు? విదురుడు అడిగాడు మైత్రేయుణ్ణి. ఎందుకు అడిగాడు అంటే, విదురుడు కురుసభలో ఉండగా అవమానం చేశారు ఆయన్ని. అవమానం చేస్తే ఆ విదురుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళి ఉద్ధవుణ్ణి అడిగాడు కృష్ణ భగవానుడు ఎక్కడున్నాడు అని. అంటే ఉద్ధవుడు చెప్పాడు కృష్ణుడు నిర్యాణం చెందాడు, యాదవులందరూ వెళ్ళిపోయారని. మరి నువ్వు యాదవుడవు కదా, ఎందుకు ఉండిపోయాడని అడిగాడు పరీక్షిత్ శుకుణ్ణి. అడిగితే కృష్ణుడికి ఏ జ్ఞానం ఉందో అది ఉద్ధవుడికి ఉంది. కృష్ణుడి తర్వాత లోకానికి చెప్పడం కోసం ఉద్ధవుణ్ణి ఉంచేశాడు భూమి మీద. అందుకని చెప్పి ఆ ఉద్ధవుడు బదరికాశ్రమానికి వెళ్ళిపోమ్మని శ్రీమన్నారాయణ ఆదేశాన్ని అనుసరించి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే విదురుడు వెళ్ళి, నువ్వు శ్రీమన్నారాయణుడి దగ్గర కృష్ణుడి దగ్గర నేర్చుకున్నటువంటి భాగవత జ్ఞానం నాకు చెప్పమని అడిగాడు. అడిగితే నా దగ్గరే కాదు, అది మైత్రేయుడికి కూడా చెప్పాడు. మైత్రేయుడు హరిద్వారంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి వినమన్నాడు. దంగపడిన చోటైన హరిద్వారం దగ్గరికి వెళ్ళి హరిద్వారంలో భాగవత జ్ఞానాన్ని విన్నాడు. విన్నప్పుడు ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు. ఇంతవరకు బాగానే ఉంది, యజ్ఞవరాహం వచ్చినప్పుడు ఒక ఈయన ఎంత గొప్ప మూర్తో అంత గొప్ప రాక్షసుడు వచ్చాడు నీళ్ళల్లోంచి. వాడు అనవసరంగా వచ్చి ఈయన మీద కలిగిపడ్డాడు. వీళ్ళందరూ స్తోత్రం చేస్తున్నాడు, వాడు ఒక్కడే కలిగిపడ్డాడు. ఈయన వాడిని చంపి అవతల పారేశాడయా అన్నారు. ఆ వచ్చిన వాడెవడు, ఎందుకు వచ్చాడు, అందరూ నమస్కారం చేస్తే వాడొక్కడు యుద్ధం చేయడం ఏమిటి, అసలు అదేదో చెప్పు నాకు అన్నాడు పరీక్షిత్. అంటే శుకుడు, ఇలా అడిగేవాడి కోసమే నేను చూస్తున్నానయా, చెప్తాను వినన్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అంటే మీకు సౌకర్యం కోసం నేను కథాభాగాన్ని కొద్దిగా మలుపులు మార్చుకుని చెప్తున్నాను, తేలిగ్గా అందుతుందని. ఒకనాటి ఒకప్పుడు కశ్యప ప్రజాపతి తన భార్యలు, ఆ కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు, 13 మంది భార్యలతోనూ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకరోజు సాయంకాలం ఆయన అగ్ని కార్యం చేసుకుంటున్నారు. అసుర సంధ్య వేళ ప్రారంభమైంది. అసుర సంధ్య వేళ అంటే దాన్ని సంధికాలం, పగలు కాదు రాత్రి కాదు, సూర్యాస్తమయం అంటాం కానీ సూర్యుడికి అస్తమయం లేదు కదండి, భూమి తిరుగుతుంది. అందుకని సూర్యుడి యొక్క వెలుతురు భూమి మీద ప్రసరించని సమయము, చంద్రోదయము కాని సమయము, దీన్ని ఉత్తర సంధ్య అంటారు. ఈ ఉత్తర సంధ్య పూర్వ సంధ్య కన్నా పవిత్రం. ఈ ఉత్తర సంధ్యలో మూడు పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, శాస్త్రంలో నిషిద్ధం. చీకటి పడే వేళ, పగలు పూర్తయ్యే వేళ, ఈ రెండిటికీ నడుమ ఉన్న ఉత్తర సంధ్యలో పొరపాటున కూడా మూడు పనులు చేయరాదు. ఏమవి? ఒకటి, భుజించరాదు, తినకూడదు. కలియుగం వచ్చిందని గుర్తేమిటి? ధర్మభ్రష్టత్వం. బళ్ళ ముందు కూడా నిలబడి ఎడం చేతిలో పెట్టుకు తినేస్తూ ఉంటాం అసుర సంధ్య వేళలో. వేళావేళలు లేవు కాబట్టి ఒకటి, తినడం నిషిద్ధం. అది ఉగ్రవేళ, మనస్సునందు క్రౌర్యముతో కూడిన ఆలోచనలు వస్తాయి, ఆరోవంతు మనస్సై. రెండవదేది నిద్రించరాదు, మూడవదేది మైథునము జరపరాదు. ఈ మూడు నిషిద్ధాలు. మైథునం అంటే స్త్రీ పురుష సంభోగం, జరపరాదు. కానీ గమ్మత్తేమైందంటే, కశ్యప ప్రజాపతి అగ్నికార్యం చేసుకుంటున్నారు. ఆయన సాక్షాత్తుగా రాశీభూతమైనటువంటి తపశ్శక్తి, అటువంటి మహానుభావుడు. ఆయన దగ్గరికి దితి అనబడేటటువంటి భార్య వచ్చింది. వచ్చి ఆయనతో ఒక మాట అంది. ఆవిడ చాలా అందంగా మాట్లాడిందండి. ఆయనే ఆవిడే మామూలుగా మాట్లాడలేదు. ఆవిడంది, నా మీద మన్మధుడు బాణప్రయోగం చేశాడు, నేను ఆ బాణప్రయోగపు తాకిడికి నేను తట్టుకోలేక నిలువెల్ల కదిలిపోతున్నాను. నీవు నా భర్తవి, అందుచేత నువ్వు నన్ను అనుగ్రహించి నాలో కలిగినటువంటి ఈ కామావేశమునకు ఉపశాంతిని కల్పించు అని చెప్తూ ఆవిడ ఒక మాట చెప్పింది. నేను ఇలా అడగడం వెనకాతల ఒక రహస్యం ఉంది అని. ఏమిటి అన్నాడు కశ్యపుడు. అంటే కనధర్మ పత్ని వలనను మునుకుని తా పుత్ర రూపమున ఉదయించున్ దీపించిన దీపముచే దీపము రెండు కాదే శిఖి ఒకటయ్యున్. అంటే కామాన్ని ధర్మంతో కలిపే ప్రయత్నం చేసింది దితి. ఆవిడ ఆ స్థితిలో దోషం పట్టలేము. ఆవిడ అంది, 13 మంది భార్యలు ఉన్నారు నీకు, మేమందరం ఏకగర్భ సంజాతలం, ఒక తల్లి పిల్లలం. 13 మందిని ప్రజాపతి నీకు ఇచ్చి పెళ్లి చేశాడు, అందులో 12 మందికి సంతానం కలిగారు, ఇంకా నాకు సంతానం కలగలేదు. సాధారణంగా భార్యాభర్తల యొక్క అనుబంధంలో ఒక గొప్ప సిద్ధాంతం ఉంది, ఆత్మావై పుత్రనామాసి. భర్త అపురూపముగా ఇచ్చేటటువంటి కానుక భార్యకు ఏది అంటే, తానే తన భార్య కడుపున మళ్ళీ ఉదయిస్తాడు. కాబట్టి ఏమైంది, తానే పుత్రరూపముగా తన భార్యలోంచి పైకొస్తున్నాడు. ఇది ఎట్లా ఉంటుందో తెలుసా? ఆవిడంది, తన ధర్మపత్ని వలనను మునుకుని తా పుత్రరూపమున ఉదయించున్. పురుషుడు తన ధర్మపత్నితో సమాగమం చేసి తానే కొడుకుగా పైకి రావాలి, అది ధర్మం ధర్మపత్ని విషయంలో. ఇది దీపించిన దీపముచే దీపము రెండు కాదే శిఖి ఒకటయ్యున్. ఒక దీపాన్ని పట్టుకెళ్ళి ఇంకో దీపాన్ని వెలిగిస్తాం, రెండు జ్యోతులు వెలుగుతున్నట్టు కనపడుతుంది, కానీ ఒత్తుల యొక్క పొడుగు పొట్టి ఉండొచ్చు, ప్రమిద ఒకటి ఎర్రగా ఉండొచ్చు, ఒకటి నల్లగా ఉండొచ్చు, నూనె ఒక దాంట్లో ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, కానీ సమాన ధర్మం ఉన్నది మాత్రం ఒకటి ఉంది. ఏది? శిఖి. ఆ దీపం చివర వెలుగుతున్న జ్యోతి మాత్రం ఒకటే. దానిది అదే జ్యోతి, దీనిది ఇదే జ్యోతి. ఈ జ్యోతికి ఆ జ్యోతికి తేడా లేదు. కాబట్టి తండ్రికి కుమారుడికి భేదం లేదు. తండ్రికి కుమారుడికి భేదం లేకపోయినా రెండుగా కనపడేటట్టు చేయగలిగిన శక్తి ప్రపంచంలో ధర్మపత్ని ఒక్కతే. ఆవిడ మాత్రమే అధికారమును పొంది ఉంటుంది, తన భర్తని కొడుకుగా ప్రపంచమునందు నడిచేటట్టు చేయగలదు, ఆయన తేజస్సుని తాను గ్రహించి. కాబట్టి నేను నీ తేజస్సుని నా యందు ప్రవేశపెట్టమని అడుగుతున్నాను. ధర్మమునకు లోపం ఎక్కడుంది? నాకు సంతానమును కటాక్షించు. ఎంత ధర్మబద్ధంగా అడిగింది చూడండి. ఆయన అన్నాడు, నిజంగా భార్యాభర్తలంటే ఇలా మాట్లాడుకోవాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, భాగవతం చదువుతుంటే, కావ్యాలు చదువుతుంటే, పురాణాలు చదువుతుంటే. ఆయన అన్నాడు, భార్య అంటే ఎవరో తెలుసా దితి? భార్య ఉన్నవాడంత అదృష్టవంతుడు ప్రపంచమునందు లేడు. ఎందుచేతనో తెలుసా? శత్రువులు వచ్చినా సరే దుర్భేద్యమైనటువంటి దుర్గమునందు కూర్చున్న రాజు ఎంత ధైర్యంగా ఉంటాడో, ఇంద్రియముల యొక్క అలజడిని ధర్మబద్ధము చేయగలిగినటువంటి భార్య దుర్గము వంటిది. ఎందుకని? భార్య యందలి కామము ధర్మబద్ధమైన కామమై పుత్రరూపమైన అర్థముగా మారిపోతోంది. ధర్మపత్ని వలన ధర్మబద్ధమైన కామము ధర్మబద్ధమైన పుత్రరూపమైన అర్థమునిచ్చి మోక్షము వైపుకి నడిపిస్తోంది ఆయన గయాశ్రాద్ధం పెట్టడం వల్ల. కాబట్టి భార్య అనేది సముత్కృష్టమైనటువంటి స్థానమును అధిరోహించి ఉన్నది. నీ వంటి భార్యని పొంది ఉండడం నా అదృష్టం. ఒకసారి భార్యని పొందిన తర్వాత ఇంటి నిర్వహణ బాధ్యత అంతా భార్య చూసుకుంటుంది.
తాను హాయిగా ధర్మకార్యాచరణమునందు పురుషుడు ప్రవర్తిస్తాడు. అదేమిటంటే మరి పాపం అలా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టేయచ్చా పురాణాలని మీరు అనుకోక్కర్లేదు, ఆయన ధర్మం చేసేసుకుంటాడు ఆవిడ వంట చేసుకుంటుందా అని. ఈయన చేసినటువంటి ప్రతి పుణ్యంలో సగభాగం ఆవిడ ఖాతాలో వేసేస్తారు, ఆవిడ చేసిన పుణ్యంలో సగభాగం ఈయనకి వెయ్యరు ధర్మశాస్త్రంలో. పాపానికి ఎందుకు భయపడమని చెప్పిందో తెలుసా అండి, పురుషుడు తాను పాపకర్మ చేసి ఏదైనా తీసుకుని ఇంట్లో తీసుకొచ్చి పెట్టాడు అనుకోండి, దాంట్లోంచి భాగం భార్యకు కానీ పిల్లలకు కానీ వేరు, మొత్తం ఫలితం తీసుకెళ్ళి ఆయన ఖాతాలో వేస్తారు. ఆయన శరీరం పడిపోయిన తర్వాత ఆయన తెచ్చిందంతా వీళ్ళందరూ పంచుకున్నారనుకోండి, వాళ్ళకేమీ తప్పేమీ తీసుకొచ్చి పెట్టరు, వాళ్ళు అనుభవించవచ్చు. పాపం మొత్తం మూట కట్టుకుని ఎవరు పెడతారో తెలుసా అండి, పట్టుకొచ్చిన వాడు ఒక్కడే పట్టుకెళ్తాడు, ఉత్తర జన్మల్లో అనుభవిస్తాడు. ఇక్కడేమైంది, చేసుకున్న పుణ్యం ఉంది అది మాత్రం భార్యకి సగమే వేస్తారు. ఎందుకంటే నువ్వు బతికి ఉండాలంటే, నువ్వు పుణ్యం చేయాలంటే ఆవిడ అన్నం వండి పెట్టింది, ఆవిడ చేసుకోవడం మనిషి పూజ, అందుకని సగం ఆవిడికే అది శాస్త్రం. అందుకే యోగ్యుడైన వరుణ్ణి చూడండి, యోగ్యుడైన వరుణ్ణి చూడండి అంటే అర్థం ఏమిటో తెలుసా అండి, భగవద్భక్తి కలిగిన కుటుంబంలోంచి వరుణ్ణి తీసుకొస్తారు. ఆయన ఎప్పుడు ఈశ్వరార్చనా నిపుణుడై ఉంటే ఆ సగం ఫలితం వెళ్ళి ఆవిడ ఖాతాలో పడితే ఉత్తర జన్మల్లో ఆవిడ ఎంత గొప్ప స్థితినో పొందుతుంది. అందుకని భగవద్భక్తుడికి ఇచ్చి చెయ్యడం కోసమని వెతుకుతారు. కాబట్టి నీ వంటి భార్య దొరకడం నాకు చాలా సంతోషం, కానీ దితి ఒక్క మాట చెప్తాను విను, తరుణి నేను ఒక్క మాట చెప్తాను, ఇది సంధ్యాకాలము, ఈ కాలమందరయన్ భూతగణావృతుండగుచు కామారాతి లీలన్ సంచరించుట అభావ్యం వయ్యే, కాన ఈ ఉగ్రకాలమునందు అరయన్ నిషిద్ధ కర్మం బగు, ఎలా ధర్మమున్ వీడగన్ అని అడిగాడు కశ్యప ప్రజాపతి. ఇది ఉగ్రవేళ అంటారు, అసుర సంధ్య వేళలో పరమశివుడు వృషభవాహనాన్ని అధిరోహించి భూమండలం మీద తిరుగుతాడు, ఆయనకి స్వపర భేదములుండవు. ఆయన వితతస్రస్తకేశుండు తల దువ్వుకోడు జుట్టిలా పడిపోయి ఉంటుంది, పునుకల మాల మెళ్ళో వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఆయన భూమండలాన్నంతటినీ చూస్తాడు, అసుర సంధ్య వేళలో ప్రతి ప్రాణివంక చూస్తాడు. ఈ సమయంలో ఆయన వెనకాతల భూతగణాలు విడుతుంటాయి, వాళ్ళు చాలా ఉగ్రమూర్తులై ఉంటారు. వాళ్ళకి ఆ సమయంలో శివుడి పట్ల అపచారముగా ఎవరైనా ప్రవర్తిస్తే శంకరుడు ఊరుకోవచ్చేమో కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి గణములు అంగీకరించవు, చాలా తీవ్రమైన ఫలితాన్ని ఇచ్చేస్తారు. నీ అక్క చెల్లెలు సతీదేవి పరమశివుడు భార్య అనుకుంటున్నావేమో, ఆయనకి అలాంటి భేదాలు ఉండవు, ఆయన మహాజ్ఞాని. తెలియని వాడు కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసినటువంటి వాడు, జ్ఞానము లేనివాడు శంకరుణ్ణి చూసి ద్వేషించి మాట్లాడతాడు. జ్ఞానము రావాలంటే శంకరుడి వల్లే వస్తుంది, ఆయన పరమ పవిత్రుడు. అటువంటి శంకరుడికి నమస్కరించి మర్యాదగా ప్రవర్తించాలి. ఈ ఉగ్రవేళన్ రమించన్ నిషిద్ధ కార్యం బగు, శంకరుడు వృషభవాహనారూఢుడై వెడుతుంటే భార్యాభర్తలు సంగమిస్తే ఆయన ఆగ్రహానికి కారణమవుతుంది. అందుచేత ఈ కాలమందరయన్ మంచిది కాదు, అందుచేత కొంతసేపు తాళు తరుణీ ఒక్క ముహూర్తముండు, ఒక్క ముహూర్త కాలం వేచి ఉండు, నీకు కలిగినటువంటి కోరికని భర్తగా నేను తీరుస్తాను అన్నాడు. అంటే ఆవిడికి అటువంటి బుద్ధి కలిగింది. దితికి ధర్మభ్రష్టత్వం ఎక్కడొస్తుందో మీరు గమనించాలి భాగవతంలో. ఆవిడ ఒక వెలయాలు ప్రవర్తించినట్టు కశ్యప ప్రజాపతి యొక్క పంచపట్టి లాగినది. అయితే ఆయన అన్నాడు, ఈశ్వరుడికి నమస్కారం చేసి నేను ధర్మపత్ని పట్ల ఇంతకన్నా భిన్నంగా ప్రవర్తించకూడదు అని ఆవిడ కోరుకున్న సుఖాన్ని ఆవిడికి కటాక్షించి ఆయన స్నానం చేసి ఆచమనం చేసి ఆయన కార్యమునందు ఆయన నిమగ్నుడైపోయాడు. కొంతసేపు అయిపోయిన తర్వాత దితికి అనుమానం వచ్చింది, చేయరాని పని చేశాను, దీని యొక్క ఫలితము ఉగ్రముగా ఉంటుందేమో అని పరమశివుడికి క్షమార్పణ చెప్పి రుద్రగణాలకి క్షమార్పణ చెప్పింది. కానీ అందులో అప్పటికే జరగవలసిన అపకారం జరిగిపోయింది, భూతగణాల్లో ఇద్దరు చూసేశారు, అది భద్రాభద్రులు అనేటటువంటి వాళ్ళు చూసి ఉగ్రమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేశారు. కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి అడిగింది, అయ్యా నా కడుపున పుట్టేటటువంటి బిడ్డలు కానీ ప్రమాదం తీసుకురారు కదా అని అడిగింది. కశ్యప ప్రజాపతి అన్నాడు, నేను వద్దని చెప్పాను, నువ్వు వినలేదు. నీ కడుపున పుట్టబోయేటటువంటి ఇద్దరు బిడ్డలు కూడా లోకకంటకులై వాళ్ళు పుట్టగానే ఆకాశ నిత్తురు వర్షిస్తుంది, నక్కలు కూస్తాయి,
కొన్ని వేల మంది స్త్రీల కళ్ళంబట నీళ్లు కార్పిస్తారు. ఋషులను, బాలులను, బ్రాహ్మణులను, బ్రహ్మచారులను, వేదాన్ని, దేవతల్ని అవమానపరుస్తారు. చిట్ట చివరికి వాళ్ళు శ్రీహరి చేతిలో అంతమును పొందుతారు. చెప్పేటప్పటికప్పుడు ఆవిడ బావురుమని ఏడ్చింది. ఆఖరికి ఇంత అపఖ్యాత నాకు, దీనికి నివారణోపాయము లేదా అని అడిగింది. అడిగితే కశ్యప ప్రజాపతి అన్నారు, పశ్చాత్తాపమే నివారణోపాయం. నువ్వింత పశ్చాత్తాపడ్డావు కాబట్టి చేసిన దోషం పోదు, కానీ మనవడు మాత్రం మహాభక్తుడైనటువంటి వాడొకడు ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్లో ఒకడికి కొడుగ్గా పుడతాడు. ప్రహ్లాదుడు పుట్టాడు. నీ పశ్చాత్తాపము వలన ఒక మహాపురుషుడు, ఒక మహాభక్తుడు జన్మిస్తాడు. భాగవతం కాలస్వరూపం ఎలా ఉంటుందో, ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తాయో బోధ చేస్తుంది. కాలము ఒక కాలము సాత్వికంగా ఉంటుంది, ఒక కాలము ఉగ్రముగా ఉంటుంది. కాలమును బట్టి వ్యవహరించాలి తప్ప చిత్తము వచ్చినట్లు ప్రవర్తించకూడదు. ఉగ్రవేళ అసుర సంధ్య వేళలో సాయంకాలం వేళ ఒక్క ఈశ్వరనామే వినాలి. అందుకే అసుర సంధ్య వేళలో పురాణ ప్రవచనం పెట్టడానికి కారణం అదే. ఎందుకు పురాణ ప్రవచనం చేస్తారంటే అప్పుడు వినడం చేత ఈశ్వరుడు చాలా పరితృప్తుడవుతాడు. శాబాష్, వీళ్ళందరూ చూడండిరా భగవంతుడి కథ ఎలా వింటున్నారో అని విశేషంగా కోరికలు తీరుస్తాడు. తప్పించి వాళ్ళ జోలికి రాడైన. అందుకని ఆ అసుర సంధ్య వేళలో చేసినటువంటి దుష్కృత్యము వలన నీ వంశములో మనవడు అటువంటి వాడు పుడతాడు, కానీ కొడుకులు మాత్రం దుర్మార్గులు పుట్టి శ్రీహరి చేతిలో మరణిస్తారు అని చెప్పి. ఆవిడేం చేసిందో తెలుసా అండి, దితి ఆవిడ మహాపతి వ్రత. అసలు పిల్లల్ని కండం మానేసింది, కడుపులో ఉంచేసింది. వాళ్ళు బయటికి వస్తే చంపేస్తారేమోనని 100 సంవత్సరములు గర్భమునందు ఉంచేసింది. ఉంచేస్తే గర్భము నుంచి తేజస్సు బయలుదేరి బయలుదేరి అది లోకములను కప్పేస్తోంది. కప్పేస్తుంటే అందరూ వెళ్ళి మళ్ళీ మొరబెట్టుకున్నారు. దితి గర్భములోంచి వస్తున్నటువంటి తేజస్సు లోకములను ఆక్రమిస్తోంది కాబట్టి ఆవిడ బిడ్డల్ని కనేటట్టు చూడమని. కశ్యప ప్రజాపతి అన్నాడు, అది సృష్టి విరుద్ధం, నీ బిడ్డల్ని నువ్వు కనమన్నాడు. అప్పుడు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జన్మించారు. కశ్యప ప్రజాపతే పెట్టారండి ఆ పేర్లు. ఎలాగో వస్తుందిగా ప్రహ్లాదోపాఖ్యానం, అప్పుడు చెప్తాను. హిరణ్యకశిపుడికి హిరణ్యాక్షుడికి వాళ్ళిద్దరి పేర్లు ఆయన ఎందుకు ఎలా పెట్టాడో చెప్తాను. ఆయనకి ముందే తెలిసి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో, అందుకే హిరణ్య ముందు పెట్టి ఒకడికేమో అక్షి, ఒకడికి కశ్యప్ అని. హిరణ్య కశిపుడు, ఒకడికి హిరణ్య అక్షుడు. ఒకడు కనపడ్డలల్లా కన్నుబడిందా తీసుకెళ్ళి దాచేస్తాడు. ఒకడికి ఎంతసేపు తానే గొప్పవాడని తన భోగం అనుభవించాలని ఆఖరికి యజ్ఞాలు యాగాలు కూడా తన పేరు మీద చేయించుకుంటాడు. అహంకార మమకారాలే ఇద్దరును. అందుకని ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇద్దరు దితి యొక్క గర్భము నుండి జన్మించారు. ఇప్పుడు వీడు పుట్టి పుట్టడంతో దుర్నిమిత్తములన్నీ కనబడ్డాయి. వాడు ఆకాశం అంతెత్తు పెరిగిపోయాడు. ఒక పెద్ద పర్వతం ఎంత ఉంటుందో అంతెత్తు పెరిగిపోయాడు. పెరిగిపోయి వాడికి పుట్టినప్పటి నుంచి ఏమిటి కోరికంటే యుద్ధం. నాకు యుద్ధం కావాలి, నాతో యుద్ధం చేసేవాడెవడు, నాతో యుద్ధం చేసేవాడెవడు, నాతో యుద్ధం చేసేవాడెవడని వాడు విశేషమైన కోరికని పెంచుకున్నాడు. పెంచుకుంటే ఆయన యుద్ధం కోసం అనేక మంది దగ్గరికి వెళ్ళాడు. చిట్ట చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే సముద్రం లోపల ఉన్నటువంటి వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వరుణుణ్ణి పిలిచాడు, ఏమయ్యా నువ్వు ఎక్కడో సముద్రంలో ఉంటావు కదా, నా యొక్క భుజముల తీట తీరాలి, అందుకని నువ్వు రా, వచ్చి నాతో యుద్ధం చెయ్యి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీకోసం వచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడురా, నాతో యుద్ధం ఎందుకు నీకు, నువ్వు అసలు ఎవరి చేతిలో చావాలని నిర్ణయం అయిపోయిందో వాడు వచ్చేసే సమయం అయిపోయింది, నువ్వు ఒక్కసారి ఆ సముద్రం మీదకి వెళ్ళి నీకు కనపడతాడు, ఆయనతో యుద్ధం చేయి చచ్చిపోదు కానీ అన్నాడు. నిర్ణయం అయిపోయిందన్నమాట వరుణుడు ఎలా చెప్పగలిగాడు అంటే దీని వెనకకి మళ్ళీ ఇంకొక ఆఖ్యానం కలుస్తుంది. ఈ భద్రాభద్రులనేటటువంటి రుద్రగణములు చూసి వీళ్ళ యందు ఉగ్రమైనటువంటి బిడ్డలు పుట్టాలని ఎప్పుడైతే నిర్ణయం జరిగిందో ఎంత శివకేశవ అభేదంగా నడుస్తుందో చూడండి. పురాణం శ్రీ మహావిష్ణువు దగ్గర ఇద్దరు పార్షదులు ఉన్నారు జయ విజయులని. వైకుంఠంలో వాళ్ళిద్దరు ద్వారం దగ్గర నిలబడతారు. అంటే 7 ద్వారములుంటాయి. 7వ ద్వారం దాటితే లోపల ఇంకా స్వామి దర్శనం అవుతుంది. 7వ ద్వారానికి అటు ఇటు నిలబడి ఉన్నారు. నిలబడి ఉంటే సనక సనందనాదులు లోపలికి వెళ్ళారు. వైకుంఠానికి ఉన్న గొప్పతనమేమి అంటే ఒక విషయం చెప్పారు. అందులో ఆ వైకుంఠంలో ఉండేటటువంటి గోడలు మణులతో నిర్మించబడి ఉంటే లక్ష్మీదేవి తన చేతిలో పట్టుకున్నటువంటి కలువ పువ్వుతో ఆ గోడల్ని తుడుస్తూ ఉంటుంది. అంటే మనం కూడా ఇంటిలో ఇంటీరియర్ డెకరేషన్ ఎలా చేసుకుంటామో అలా ఉంటుంది. అసలు అక్కడ పాపచిత్తుడు, మాయ కలిగిన వాడు, చిత్తుల మారి హృదయమునందు నైర్మల్యము లేనివాడు అందులో ప్రవేశించడు. ఎప్పుడు భగవంతుని యందు భక్తి కలిగిన వాళ్ళు అందులో తిరుగుతూ ఉంటారు. అక్కడ జయ విజయులు నిలబడి ఉన్నారు కాపలాగా.
నిలబడి ఉంటే ఆరు ద్వారములు దాటి సనక సనందనాథులు వెళ్ళారు. వాళ్ళు మహాజ్ఞానులు, నిరంతరము భగవంతుని యొక్క పాదముల యందు భక్తితో ఉండేటటువంటి స్వరూపమున్నవారు. వారు వెళ్ళి ఏడో ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. నిలబడితే జయ విజయులు అన్నారు, లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నారు. అంటే ఆ మాత్రానికి కోపం వచ్చేస్తుందండి, ఏదో కారణం ఉండాలి కదా. కారణం లేకుండా ఏదో ఒక ఆఫీసర్ గారి రూమ్లోకి ఎడుతున్నాం అనుకోండి, ఆఫీసర్ గారి రూమ్లోకి ఎడుతుంటే మెషర్ కాసేపు ఆగండి, లోపల ఆఫీసర్ గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు అన్నారు అనుకోండి, వెంటనే కప్పకపో వాటర్ బాటిల్లో నీళ్లు తీసి పోసి చేపించేయడమే. దానికి లోపల ఎవరితోనో మాట్లాడుతున్నారంటే కాసేపు కూర్చోవాలి, ఆగాలి, లేకపోతే ఓ విజిటర్స్ స్లిప్ పంపించాలి. ఆదరణ ఉంటే అయ్యో రమ్మను తప్పకుండాను అని చెప్పి కప్పకపో కాసేపు మాట్లాడతారు. అంతేకాని ఆ బయట ఉన్నవాడిని చేపించేయడం ఎందుకు? మరి సనక సనందనాథులు వెంటనే జయ విజయుల్ని చెప్పించేస్తే అది అర్థరహితమైన విషయమా కాదా పురాణంలో? ఇంకా వాళ్ళేం బ్రహ్మజ్ఞానులండి, వాళ్ళు చెప్పించడానికి ఒక కారణం ఉండాలి. వాళ్ళ కారణం చూపించారు. వాళ్ళు అన్నారు ఇది వైకుంఠం, వైకుంఠమునందు మాత్సర్యం ఉండదు. ఇక్కడ ఎవ్వరూ కూడా ఒకరి మీద ఒకరికి మత్సరం ఉండదు, అసలు ఎవరి మీద ఎవరికి పగ ఉండదు, కాబట్టి ఎవరి మీద ఎవరికి ప్రతీకారం ఉండదు. ఇక్కడ ఎవరు ఎవరికి హాని చెయ్యరు, ఎవరూ హాని చేసేవాళ్ళు లేనప్పుడు లోపలికి వెళ్ళి ఈశ్వరుణ్ణి దర్శించుకోవడానికి మెటల్ డిటెక్టర్లు పరీక్షలు ఎందుకు? మమ్మల్ని ఎందుకు ఆపినట్టు? పోనీ లోపల ఉన్నాయని ఏమైనా విజిటింగ్ అవర్స్ పెట్టాడా? ఫలానా టైంలోనే పంపించండి, మిగిలిన టైమ్స్లో వద్దు అని చెప్పేటటువంటి వాడైతే మీరు అడ్డు పెట్టినందుకు మేము అంగీకరిస్తాం. ఆయన భక్తపరాధీనుడు, ఆయన భక్తులైనటువంటి వాళ్ళు వస్తే చాలు ఆర్తితో ఆయన ఎదురొచ్చేటటువంటి స్వభావం ఉన్నవాడు. అటువంటి వాడు లోపలుంటే వెళ్ళడానికి మేమొస్తే మా హృదయములో ఆయన్ని దర్శనం చెయ్యాలన్న కాంక్ష తప్ప వేరొకటి లేకుండా ఉంటే మధ్యలో అడ్డు పెట్టడం మీకు మించిన స్వాతంత్రం. మీ మించిన స్వాతంత్రానికి మీరు పోయారు కాబట్టి, మత్సరము లేని చోట మత్సరాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి, ఏది ఎక్కడ ఉండకూడదో దాన్ని మీరు చూడటం మొదలు పెట్టారు కాబట్టి అది ఎక్కడ పుష్కలంగా దొరుకుతుందో ఆ భూలో కలిగి ఉండరు అనేటప్పటికీ వాళ్ళిద్దరూ కాళ్ళ మీద పడి పెద్ద ఏడుపు మొదలెట్టారు. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చారు. స్వామి బయటికి వస్తే ఎలా ఉంటుందండి? ఆయన పుట్టుమచ్చ ఉంటుందిట, నల్లటి పుట్టుమచ్చ ఒకటి. ఆ పుట్టుమచ్చని శ్రీవత్సము అని పిలుస్తాం. అది చూసి జయ విజయులు పొంగిపోయారు. స్వామి ఏమి అందగాడివయ్యా, నీ స్వరూపం మేము ఎప్పుడూ చూడలేదు, మా తండ్రి గారు అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు మాకు ఉపదేశం చేశారు, ఇలా ఉంటాడరా శ్రీమన్నారాయణుడు అంటే మీరు రోజు ఉపాసన చెయ్యండి అని మాకు చెప్పారు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు, ఎన్ని మార్లు చెప్పినా అదే వర్ణన. శంఖచక్ర గదా పద్మహస్తు, ఆ శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నవాడై పట్టు పీతాంబరాన్ని కట్టుకుని నిరంతరము లక్ష్మీదేవి చేత తులసితో కూడినటువంటి గంగాజలముల చేత కడగబడినటువంటి పాదములున్నవాడై మహానుభావుడు మంచి కౌస్తుభమణిని ధరించి వనమాల వేసుకుని ఉంటే అందులో గండుతు మెదలు మకరంద పానం కోసమని రొద చేస్తూ ఉంటాయట. ఆ రుక్మిణీదేవి అడిగింది, నేను ఎప్పటికైనా వనమాల వాసన చూడాలయ్యా నిన్ను కౌగిలించుకుని అని అడిగింది. ఆ వనమాలా విరాజితుడై రకరకములైనటువంటి ఆభరణములను దాల్చినటువంటి వాడై స్వామి నడిచి వస్తుంటే కదలిన బాహుపద క్రమంబున కంకణ రవము సూప అంటారు పోతనగారు, ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు. మీరు ఎప్పుడైనా ఏడుకొండల వాడి యొక్క దర్శనం చేస్తే కనపడుతుంది. మీరు ఈ మాట వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి, ఆయన మోకాళ్ళ దగ్గర కూడా పెద్ద పెద్ద కంకణాలు ఉంటాయి, ఇలాగా వాటికి మువ్వలు ఉంటాయి. ఆ మోకాళ్ళ దగ్గర కంకణాలు, ఇక్కడ పాదములకు మంజీరములు, ఈ కర్ణములకు చెవులకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కర్ణాభరణములు. ఆ కర్ణాభరణములు పెట్టుకోవడం వల్ల బుగ్గల మీద పడేటటువంటి కాంతులు, విశాలమైనటువంటి లలాటము, దానికి పెట్టుకున్నటువంటి ఆ కస్తూరి తిలకము, ఆ పైన పెట్టుకున్నటువంటి పెద్ద కిరీటము, వెనకాతలు వచ్చేటటువంటి సత్వగుణ ప్రధానులైనటువంటి పారిషదులు, వీళ్ళందరితో కలిసి ఒక మెరుపు తీగ ఎలా వస్తుందో, అన్నిటికన్నా గొప్పతనం నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని తెల్లటి వస్త్రం కట్టుకుని మెరిసిపోతూ అమ్మవారు అలవోకగా చేతిలో ఒక తామర పువ్వు పట్టుకుని తన చేత్తో శ్రీమన్నారాయణుడి చెయ్యి పట్టుకుని ఆ లక్ష్మీనారాయణులిద్దరూ బయటికి వచ్చి నిలబడ్డారు. ఇలా తిరిగి చూశారు. ఆ చప్పుడికి ఎదురుగుండా కనపడిన వాడు స్వామి లక్ష్మీ సహితుడై పొంగిపోయారంతే ఆ సనక సనందనాథుడు. స్వామి, ఈ మూర్తిని మా నాన్నగారు మాకు ఉపదేశం చేశారు, ఎప్పటి నుంచో మేము మనస్సులో ఈ మూర్తిని ఉపాసన చేస్తున్నాం, మా అదృష్టం పండి ఇంతకాలం తర్వాత నీ యొక్క స్వరూపాన్ని దర్శనం చెయ్యగలిగాం, మా భాగ్యం పండిందయ్యా అని ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశారు. నమస్కారం చేసి నిరంతరము నీ పాదములయందు ఎటువంటి భక్తి కావాలంటే పుష్పములో చేరేటటువంటి గండు తుమ్మిద ఎలా చేరుతుందో అటువంటి భక్తి మాకు కావాలి అని అడిగితే శ్రీమన్నారాయణుడు అన్నాడు, ఈ స్తోత్రానికి నేను చాలా సంతోషించాను కానీ ఇక్కడ ఏదో చిన్న గలాటా జరిగినట్టు నాకు అనిపించింది, ఏమైంది అని అడిగాడు. వాళ్ళు అన్నారు, స్వామి మేము తప్పే చేశామో ఒప్పే చేశామో మాకు తెలియదు, కానీ మేము లోపలకు వస్తున్నప్పుడు 7వ ద్వారం దగ్గర ఈ పారిషదులు అడ్డు పెట్టారు. అడ్డు పెడితే మత్సరములు ఉండడానికి అవకాశము లేని వైకుంఠమునందు నీ దర్శనానికి మమ్మల్ని పంపలేదు, కనుక నీవు మాయందు విముఖుడవైన ప్రవర్తనతో ఉన్నావు, కనుక నీవు భూలోకములో జన్మించండి అని మేము శపించాం వాళ్ళని. అందుకని నీవు ఎలా చెప్తే మేము అలా ప్రవర్తిస్తాం, ఒకవేళ మా వలన అపరాధం ఉంటే మన్నించు అన్నారు. ఆయన అన్నాడు, భక్తపరాధీనత అంటే అందుకే భాగవతం వినండి, మనస్సుకు ఆలంబనం దొరుకుతుంది అన్నారు. ఆయన అన్నాడు, నా పాదములు ఇంతమంది చేత ఎందుకు ఆరాధింపబడతాయో తెలుసా, మీ వంటి బ్రహ్మజ్ఞానులు నమ్మి అర్చించిన పాదములు కనుక. నిరంతరము లక్ష్మి నా పత్నిగా ఎందుకు నా వెంట వస్తుందో తెలుసా, నిత్యానపాయని అయి మీ వంటి వారి చేత పూజింపబడి మిమ్మలను రక్షించుటకు పూనికతో తిరిగి మీకు దర్శనమిస్తాను కనుక నేను భక్తపరాధీనుడను, నాకు భక్తులైన వారు పిలిస్తే పరిగెత్తుకుని వెళ్ళడం నా ధర్మం, ఒకవేళ అలా పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళని రక్షించడంలో అడ్డొస్తే నా చేతిని నేను నరికేస్తాను అన్నాడు. ఎంత పెద్ద మాట చూడండి, ఎందుకని ఆ చెయ్యి లోకములను అన్నింటినీ రక్షించే చెయ్య, ఆ రక్షణ యందు ఎప్పుడైనా విడంబనము జరిగితే, నా వలన చిన్న పొరపాటు జరిగితే ఆ చేతిని నరికేసుకుంటానయ్యా నేను, నాకు భక్తులంటే అంత ఇష్టం, అటువంటి ప్రభువు పాదములు నమ్మని వాడిని ఏమనుకోవాలి. కానీ అటువంటి మీరు నిరంతరము నన్ను తప్ప వేరొకటి కొలవని వారు, ఎప్పుడు నా యందు నా పాదముల యందు మనస్సు పెట్టుకున్నవారు, చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు సంసారమునందు ప్రవర్తించి సృష్టి చెయ్యమంటే చెయ్యకుండా కేవలము నా పాద పంజరమునందు భక్తితో నిలబడిపోయిన మీకు లోపలికి రావడానికి జై విజయులు అడ్డు పెట్టడమా, వీళ్ళు మహాపచారం చేశారు. వీళ్ళు చేసిన అపచారం వల్ల ప్రపంచంలో కీర్తి ఎవరికి పోతుందో తెలుసా, నా వల్ల పోతుందన్నాడు. భాగవతం చదివడం భాగవతం అర్థమైతే అసలు నిజంగా ఆఫీసర్లు తన క్యాబిన్ ముందుండేటటువంటి వాడు ఎంత జాగ్రత్త అయిన వాడిని వేసుకోవాలో చూడండి. ఆయన అన్నారు, శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేశాడు. ఆయన తనువున పుట్టినట్టి బెడిదంబగు కుష్ట మహాగదంబుచే వనరి తదీయ చర్మము వివర్ణత నొందిన రీతి భృత్యులొప్పని పని చేసిన ప్రభుల బంధుర యశంబు మానము పేరు పింపు చెడిపోయి దుర్యశము పొందుచునుందురు విష్టపంబున అన్నాడంతే. నేను ఎందుకు మీరిచ్చిన శాపాన్ని అంగీకరిస్తున్నాను తెలుసా, వీళ్ళకి యుక్తాయుక్త విచక్షణ లేదు. వీళ్ళకి ఎవరిచ్చారు ఈ అధికారం, నేను ఇచ్చాను, నా క్యాబిన్ ముందు నించోండి అంటే 7వ అప్రాకారం ముందు మీరుండి లోపలికి పంపించండి అని చెప్పాను. పంపించండి అంటే ఉద్దేశం వచ్చిన ప్రతివాణ్ణి అలా నించోపెట్టమనే, అంతరము తెలిసి ఉండాలి, లోపలికి ఎవరు వెళ్ళాలి ఎవరిని మనం తొందరగా ప్రవేశపెట్టాలనేది చూసుకుని ముందు వాళ్ళు నమస్కారం చేసి ప్రవేశపెట్టగలిగిన సంస్కారం ఉన్నవాడు అక్కడ ఉండాలి. అలా ఉండలేదు, ఉండకపోవడం వల్ల ఏమైపోయిందో తెలుసా, కుష్ఠరోగం ఎక్కడ పుట్టింది, తన శరీరం మీదే పుట్టింది, తన చర్మం మీద పుట్టి ఏం చేసింది అంటే తనువున పుట్టినట్టి బెడిదంబగు కుష్ఠమహాగదంబుచే వనరి తదీయ చర్మము వివర్ణత నొందిన రీతి. అయ్యో నా ఒంట్లోనే కదా పుట్టింది కుష్ఠు వ్యాధి అని ఊరుకున్నాడు అనుకోండి, ఆ కుష్ఠు పెరిగి 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 తన శరీరంలో ఉండేటటువంటి అవయవములు ఊడి పడిపోయేటట్టు చేసేస్తుంది, వేళ్ళు ఊడి పడిపోతాయి, పడిపోయి వైకల్యమును పొందేస్తాడు. కుష్ఠమహాగదంబుచే వివర్ణత పొందిన రీతి భృత్యులొప్పని పని చేసిన తనకి బాగా దగ్గరగా ఉండేటటువంటి వాడు తప్పుడు పని చేస్తే అది దాని వలన ఫలితం ఎవరికి వస్తుందో తెలుసా, భృత్యులొప్పని పని చేసిన ప్రభుల మానము పేరు పెంపు యశంబు చెడిపోయి వాళ్ళ పేరు పోతుంది, కీర్తి పోతుంది, వాళ్ళ యొక్క మంచి హృదయం పోతుంది. లోపలున్న ఆయనకి చాలా గౌరవమే, కానీ ఈయన చేసిన పని లోపలికెళ్ళి చెప్పలేడు, దానివల్ల ఏమైపోతుంది, చూడరా ఆ మాత్రం గౌరవం ఇవ్వలేకపోయాడు అనుకుంటాడు. పరమభాగవతులైనటువంటి వారికి కలిగినటువంటి మన ఖేదము కట్టి కుడిపేస్తుంది. అందుకని ఏమైపోయింది, ఇంకా నేను లోపల ఉన్నదెందుకు మీలాంటి వాళ్ళని కాపాడడానికి. కానీ ఎవరు అడ్డుపడ్డారు, వీళ్ళు అడ్డుపడ్డారు ఇప్పుడు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, తన శరీరమునందు పుట్టిన కుష్టు తనని పాడు చేసినట్టు నేను వీళ్ళకి పదవిని ఇస్తే వీళ్ళు ఆ పదవిని అడ్డు పెట్టుకుని నాకే తప్పు పేరు తీసుకొస్తున్నారు. జయ విజయ సనక సనందనాదులకు వైకుంఠమునందు ప్రవేశము లేదు. ఇప్పుడు భక్త కోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది, అంత నమ్ముకున్న సనక సనందనాథులకే ప్రవేశం లేదే, ఇంత మాబోటి గాళ్ళకి శ్రీమన్నారాయణ దర్శనం అవుతుందా అని విముఖులైపోతారు. లోకము పాడైపోతుంది, నేను భక్త పరాధీనుడను. అలా రక్షణలో అడ్డు జరిగితే నా చేతిని నేను నరుక్కుంటాను, పరిపాలన చెయ్యడంలో నా చెయ్యి నాకు సహకరించకపోతే. అటువంటి నాకు దుష్ట పేరు తెచ్చారు కాబట్టి వీళ్ళని మీరు శపించడం కాదు, నేను చెప్తున్నాను. మూడు జన్మలు మునులార అనఘుడు భగవంతుండిట్లనియన్, అనఘుడు ఆయనకేం కోపతాపాలుండవు, చేసిన దోషాన్ని బట్టి శిక్షిస్తున్నాడు. భగవంతుండిట్లనియన్, మునులారా వినుడు, సనక సనందనాథులారా నేను చెప్తున్నాను వినండి. అనయము వీరలు భువికింజని అసురయోనింజన్మించి మహోగ్ర లోభ సంగతులయ్యడు. వీళ్ళు ఉత్తర క్షణం భూలోకానికి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి రాక్షస యోని యందు జన్మిస్తారు. జన్మించి ఉగ్రమైనటువంటి రాక్షసులై అపారమైనటువంటి లోభత్వాన్ని పొందుతారు. అంటే అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీమన్నారాయణుడి చరణారవిందముల మీద పడి లోపల ఉన్నవాడి హృదయాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది, స్వామి క్షమించు, మళ్ళీ మాకు ఎప్పుడు వైకుంఠానికి ఆగమనం అని అడిగారు. అడిగితే మూడు జన్మలు మీరు గొప్ప రాక్షసులవుతారు, కానీ మళ్ళీ మిమ్మల్ని దునుమాడవలసిన అవసరం కూడా నాది, అందుకని నేనే మీకోసమని అవతారాన్ని స్వీకరిస్తాను, స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి మళ్ళీ తెచ్చి నా వాళ్ళగా చేసుకుంటాను, అందులో కూడా రక్షణే మళ్ళీ అని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు అందులో ఒకడైనటువంటి హిరణ్యాక్షుడు ఆ సముద్రంలో పశ్చిమ సముద్రం అడుగున ఉన్నటువంటి వరుణుణ్ణి యుద్ధానికి రమ్మని పిలుస్తున్నాడు. ఈ యజ్ఞవరాహమూర్తి జన్మించినప్పుడు, ఆయన అవతారము వచ్చినప్పుడు ఆ వరుణుడు అన్నాడు, ఇదిగో సముద్ర జలాల మీద ఒక కొత్త భూతం ఒకటి వచ్చింది, నువ్వు దాంతో యుద్ధం చేయి అన్నాడు. అంటే వీడు గబగబా పైకొచ్చాడు. అప్పటికి యజ్ఞవరాహమూర్తి వచ్చారు. సాధారణంగా మనకి యజ్ఞవరాహమూర్తిని ఎక్కడైనా ఫోటో కానీ ఏదైనా చూసినప్పుడు ఒక పంది స్వరూపాన్ని వేసి దాని మూపు మీద రెండు కోరల మధ్యలో భూమిని ఎత్తుతున్నట్టుగా వేస్తారు కదండి, కానీ అలాగా ఉండరు పరమాత్మ. యజ్ఞవరాహమూర్తి అంటే ఎవరో తెలుసా అండి, యజ్ఞవరాహమూర్తి యొక్క వర్ణన విన్నా, యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావమును విన్నా, ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాప సంచయము దగ్ధమైపోయి కృష్ణ భక్తి కలుగుతుంది. ఇందుచేత విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది, యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞయజ్ఞభుక్యజ్ఞసాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ అని. ఆ వచ్చిన వరాహమూర్తి ఎవరో తెలుసండి, యజ్ఞస్వరూపము వరాహమై వచ్చినది, అది విచిత్రం. యజ్ఞములో యజ్ఞము దేన్ని ఆధారంగా చేస్తారు, వేదము ఆధారమై ఉంటుంది, ఆ వేదము ఆయన శరీరమైంది. ఇప్పుడు వేదములో చతుర్హోత్రము అనబడేటటువంటి ఒక క్రియాకలాపం చేస్తారు, అవే ఆయన యొక్క నాలుగు కాళ్ళయ్యాయి. యజ్ఞము చేసేటప్పుడు సృక్కు శ్రవము అని రెండు పట్టుకుంటారు, మీరు ఎప్పుడైనా చూసుంటారు, సృక్ అని ఒక చెక్కతో చేసింది ఉంటుంది, చిన్న మూతుంటుంది దానికి, ఆ నేతిలో ముంచి ఇలా వేస్తుంటారు. ఆ సృక్కు శ్రవం అని ఉంటుంది, పూర్ణాహుతి చేసేటప్పుడు ఆ శ్రవం మీద పెట్టి సృక్కుతో పట్టుకుని వదిలిపెట్టేస్తారు మూటని. ఆ సృక్కు శ్రవము ఈ రెండు కూడా స్వామివారి యొక్క రెండు దంష్ట్రలయ్యాయి. అందులో యజ్ఞం చేసేటప్పుడు బ్రహ్మస్థానమునందు పెట్టేటటువంటి పాత్ర ఆయన యొక్క నాసిక అయింది. అలాగే సోమరసాన్ని తీసుకొచ్చి పాత్రలో పెట్టేటటువంటి స్థానము ఆయన యొక్క చెవి రంధ్రమైంది, కర్ణరంధ్రమైంది. హవిస్సును వేయడం కోసం అని చెప్పి హవిస్సు పెట్టేటటువంటి పాత్ర ఉంటుంది, అంటే చెరువు చెరువు అంటారు, ఒక పిండి ముద్ద లాంటితో వండుతారు, అది పూర్తిగా వాడకూడదు యజ్ఞంలో, కొంత ఉంచాలి, ఇంకా ఆ పాత్రలో మిగలాలి. ఆ చెరువు వండుతారు పిండి ముద్ద లాంటిది, ఆ పిండి ముద్ద లాంటి దాన్ని ఉంచేటటువంటి పాత్ర ఉంటుంది, దాన్ని ఇడ అని పిలుస్తారు. ఆ ఇడ యజ్ఞవరాహము యొక్క ఉదర భాగమైనది. ఆయనకి ఆ యజ్ఞములో వాడేటటువంటి కొన్ని కొన్ని మంత్రములు ఆయన కంఠసీమగా మారినవి. యజ్ఞము చేసేటప్పుడు పైకి వచ్చేటటువంటి అగ్నిహోత్రము స్వాహాకారంతో అగ్నిహోత్రంలో వేస్తుంటే ఆ అగ్నిహోత్రము ద్వారా దేవతలు పుచ్చుకుంటుంటారు. ఆ అగ్నిహోత్రమే ఆయన నోటి నమలుడుగా మారినది. ఇలా ఇలా నవ్వులుతున్నాడు ఆయన. ఇలాంటి స్వరూపంతో యజ్ఞము యొక్క స్వరూపము వరాహస్వరూపమును పొందినది. వరాహం అంటే ఏమిటో తెలుసా అండి? పరమోత్కృష్టమైన రోజు. ఏ రోజు నీ జీవితంలో ఈ యజ్ఞవరాహం విన్నావో అదే నీ జీవన యాత్రలో కొన్ని కోట్ల కోట్ల జన్మలలో పరమోత్కృష్టమైన రోజు. అది యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావ దినము. కాబట్టి ఇటువంటి స్వరూపంతో ఆయన దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి పెద్ద హుంకారం చేశాడు. ఆ హుంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎక్కడది ఈ హుంకారం అనుకున్నారు. స్వామి వంక చూశారు, గుర్ర 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 అని శబ్దం చేస్తున్నాడు. అలాగే వర్ణించారు వ్యాసుల వారు. పెద్ద శబ్దం చేస్తూ అడుగులు తీసి అడుగులు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞవరాహం. ఇప్పుడు ఆయన్ని స్తోత్రం చెయ్యాలి. ఎక్కడి నుంచి స్తోత్రం చేస్తారు? అందుకని ఋగ్వేదంలోంచి, యజుర్వేదంలోంచి, సామవేదంలోంచి ఋషులందరూ నిలబడి సూక్తములను వల్లిస్తున్నారు. వల్లిస్తూ ఆ యజ్ఞవరాహానికి నమస్కారం చేస్తున్నారు. ఆ యజ్ఞవరాహం అడుగులు తీసి అడుగులు వేస్తూ సముద్రంలోకి ప్రవేశించింది. ప్రవేశించి తన నాసికతోటి, తన ఆ మూపుతోటి ఊహ కెలుకుతోంది. దేనికి? పృథివికి వాసన ఉంటుంది. అందుకని వాసన బట్టి పట్టుకుందాం భూమి ఎక్కడ పడిపోయిందోనని ఆ నీటిలో వెతుకుతోంది. వెతుకుతున్నప్పుడు ఆ మూపురానికి తగలటం లేదు. భూమి నీటితో నిండిపోతుంది. ముఖమంతానం ఒక్కసారి పైకెత్తి ఆ నెయ్యి, యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను, ఒక్కసారి ఆ కనురెప్పలు పైకెత్తి చిట్లించి ఇటు అటు గుర్రమంటూ మెడ విప్పుతోంది, మెడ విసురుతోంది. విసిరినప్పుడు ఆ జూల్లోంచి నీళ్లు లేచి పడుతున్నాయి. మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్ళి దాని కింద తలబెట్టారు, ఆయన మించి పడినటువంటి నీటి కోసమని. ఈ కంటితో చూడరాని పరమాత్మ యజ్ఞవరాహంగా వచ్చారు ఇవాళ. ఆ నీటితో తడుస్తున్నారు. ఆయన వెతికి 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 భూమిని పట్టుకున్నారు. పట్టుకుని దాన్ని మూపు మీదకి ఎత్తుకుని ఆ రెండు దంష్టల మధ్యలో ఇరికించి దాన్ని పైకెత్తారు. పైకెత్తి ఇలా చూపించారు. చూపించేటప్పటికీ ఋషులందరూ స్తోత్రం చేశారు. ఇప్పుడు మహానుభావుడు స్వయంభవ మనువు తన భార్యతో కలిసి స్తోత్రం చేశాడు. ఏమి గొప్పతనం అయ్యా మహానుభావ, ఈ ప్రజలు ప్రాణులు నిలబడడానికి భూమి లేదు, రసాతలంలో పడిపోయిందంటే యజ్ఞవరాహమూర్తి వయ్యొచ్చి భూమండలాన్ని పైకెత్తావు, పైకెత్తి తీసుకొచ్చావు. ఇప్పుడు దీన్ని నిలబెట్టాలి. ఎలా నిలబడుతుంది ఇప్పుడు ఇది? దీనికి ఆధార శక్తినిచ్చాడు నిలబడ్డానికి. నీటిలో ఆధార శక్తినిచ్చి మూపురం మీద ఇలా ఉంచి కింద పెట్టాడు. కింద పెట్టి మూపురాన్ని పైకెత్తి నిలబడ్డాడు. ఇలా భూమండలాన్ని గోళ రూపంలో పైకెత్తితేట పుడమి తల్లి పొంగిపోయిందిట భూదేవి. ఆహా, ఏమి అదృష్టం నా అదృష్టం, నా స్వామిని తన మూపురంతో పైకెత్తాడని గాఢంగా ఆలింగనం చేసుకుందిట. తత్ఫలితమే నరకాసురుడు జన్మించాడు. అది ఎందుకు అలా పుట్టాడో, ఎందుకు భూదేవి సత్యభామగా వచ్చిందో అక్కడ చెప్తాను ఆ విశేషాలు. దశమస్కంధం దాటుతున్నప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్పడం కుదరదు. అందుకని ఆ యజ్ఞవరాహమూర్తి రూపంలో పైకెత్తాడు. పైకెత్తి ఆ భూమిని ఆ ఆధార శక్తినిచ్చి నిలబెడితే వీళ్ళందరూ స్తోత్రం చేసి, అయ్యా ఈ కంటికి కనపడనటువంటి వాడివి, జన్మనెత్తవలసిన అవసరం లేనివాడివి, ఒక స్వరూపమును పొందవలసిన రూపము లేనివాడివి, చతుర్ముఖ బ్రహ్మనంతటి వాడిని తప తప తపించు తపించని సృష్టి చేయించిన వాడివి, ఇవాళ మైథున సృష్టి కొనసాగి ప్రాణులు నిలబడ్డానికి ఆధారభూతమైన భూమి పైకి తీసుకొచ్చి నిలబెట్టి మహోపకారం మొట్టమొదట చేశావు, ఇటువంటి యజ్ఞవరాహమూర్తికి మా నమస్కారం అని ఆయన పాదములకు శిరస్సులు వంచి నమస్కరించి మనఃపుష్పములను ఆయన పాదముల మీద వేశారు. వేస్తే స్వామి వారందరికి అభయిస్తున్న సమయంలో ఈ హిరణ్యాక్షుడు యుద్ధానికి వచ్చాడు. ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? వాడే సామాన్యమైన శక్తివంతుడు కాడు. యజ్ఞవరాహమూర్తి శరీరంలోంచి నెత్తురు కారేటట్టు కొట్టాడు వాడు. ఒక స్థితిలో ఎంత చిత్రం జరిగిందంటే, హిరణ్యాక్షుడు ప్రయోగించినటువంటి గదాప్రహారమునకు స్వామి చేతిలో గద జారి కింద పడిపోయింది. పడిపోతే వాడన్నాడు, నేను కొట్టను, గద తీసుకో, గద లేని వాడిని కొట్టనన్నాడు. ధర్మానికి ఆశ్చర్యపోయారు స్వామి, ఎంత ధర్మాత్ముడి విరాయి ఒక్క విషయంలో అనుకుని వెంటనే సుదర్శన చక్రాన్ని స్మరించారు. స్వామికి అదో సంతోషం, తన పార్షదులేగా జై విజయులు, ఇటు వీడికి ఇంత శక్తి వచ్చిందో, బో బా చేస్తున్నాడు యుద్ధం అని చెప్పి తాతగారు చూడండి, ఉట్టిన పిల్లాడితో ఇలా కుస్తీ పడతాడు, అలా కుస్తీ పడుతున్నాడు. చిత్రముఖ బ్రహ్మగారు అన్నారు, స్వామి నీ వినోదం చాలు, మాకు భయం వేస్తోంది, వాడు నిన్ను అలా గదతో కొడుతుంటే మేము చూడలేకపోతున్నాం, వాడిని సంహరించి ఉద్ధరించు అన్నారు. ఒక అవతారం, వాడికి ఒక శాపం విమోచనం అయిపోతుంది. అలా ఎంతసేపు వాడిని ఇబ్బంది పెడతావు, కొట్టేసేయి స్వామి, వాడి తలకాయ తీసేయమన్నాడు. అప్పుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఒక పెద్ద గదని ప్రయోగించాడు వాడు. ఆయన అబ్బో పోతన గారు ఏమి పద్యాలు రాస్తారో అనండి, మహానుభావుడు గద సారించి అసహ్య అసహ్య విక్రమ సమగ్ర స్ఫూర్తితో వేయగా వరాహమూర్తి ఆ గద తప్పించి ఆ దంష్ట్రాగ్రాహతిన్ తృంచి బలమొప్పన్ మదాతిరేక బల శౌర్యోదార విస్తార పంచాస్య సంపద సామజేంద్రమును బలమొప్పన్ ఈచి తృంచు చందంబునన్ అంటారు. ఎంత గొప్ప పద్యమో చూడండి. ఆ హిరణ్యాక్షుడు గదని గిర్రగిర్రగిర్ర తిప్పి స్వామివారి మీదకి విసిరితే అలవోకగా గదని పట్టుకున్నారట. పట్టుకుని విరిచేసి అవతల పారేసి నిన్ను చంపడానికి సుదర్శన చక్రం వెయ్యాలా, వాడు భయంకరమైన మాయ కల్పించి భూతప్రేత పిశాచాల్ని ఎముకల్ని వర్షం కల్పించాడు, సుదర్శన చక్రంతో కొట్టేశారు దాన్ని. కొట్టి ఆఖరణ ఇంకా ఎంతసేపు వినోదం, స్వామి వాడిని నిగ్రహించమన్నారు. నిగ్రహించమంటే పిల్లాన్ని చూడండి, చూసి 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 తండ్రి ఏమిట్రా ఈ అల్లరి అని లెంపకాయ కొడతాడు. అలా మీరు కావాలంటే భాగవతంలో చూడండి, ఆదివరాహమూర్తి గూబ మీద ఓ లెంపకాయ కొట్టారు హిరణ్యాక్షుణ్ణి. అంతే వాడి కింద పడిపోయాడు. కింద పడిపోయి నాసికారంధ్రముల వెంట కర్ణరంధ్రముల వెంట నెత్తురు కారిపోతుండగా కిరీటం పడిపోయి తన్నుకుంటున్నాడు. దితికి అర్థమైంది, ఓహో నా కొడుకుని శ్రీహరి సంహరిస్తున్నాడని. ఆవిడ స్తన్యములలోంచి రక్తము స్రవించింది. ఇక్కడ హిరణ్యాక్షుణ్ణి తన రెండు కోరలతో నొక్కి పట్టి సంహరించాడు. హిరణ్యాక్ష వధ పూర్తయి ఆయనకి ఒక శాపం తీరిపోయింది, భూమండలాన్ని పైకెత్తాడు. అందుకే ఆ మహానుభావుడు యజ్ఞవరాహావతారంలో భూమిని పైకెత్తినటువంటి ఆ కోర అంటే శంకర భగవత్పాదులకి ఎంత ఇష్టమో చెప్పలేరు. అవిద్యానామం తత్తిమిరమిగిరో మిరో దీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిజరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి అంటారు. ఆ ఆదివరాహమై యజ్ఞవరాహమై ఆనాడు రెండు కోరలతో భూమండలాన్ని సముద్రంలోంచి ఇలా పైకెత్తుతూ తడిసిపోయిన ఒంటితో నిలబడినటువంటి స్వామి ఉన్నారే, ఆ మూర్తిని మానసికంగా ఇక్కడ ఎవరు దర్శనము చేసి చేతులొగ్గి నమస్కరిస్తున్నారో అటువంటి వారి యొక్క జీవన యాత్రలో ఈ ఘట్టమును విన్న రోజు పరమోత్కృష్టమైన రోజు అయి వారి పాపరాశి ధ్వంసమవుతోంది. ఈశ్వరుడి యొక్క నిర్హేతుక కృప, యజ్ఞవరాహముగా వచ్చినటువంటి ఆ అవతార విశేషంతో ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ రేపటి రోజున అద్భుతమైనటువంటి అవతారం కపిలుడిగా వస్తాడు స్వామి. కర్దమ ప్రజాపతి దేవహూతి, అసలు తపస్సు అంటే ఎలా ఉంటుందో, కపిల గీత అంటే ఏమిటో రేపటి రోజున ఆవిష్కరిస్తాను. ఆ మంగళమైనటువంటి ఘట్టం దగ్గర పూర్తి చేయాలి. స్వామి గోవిందుడై రక్షణ చేశాడు. అందుకని మీరందరూ ఇవాళ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అనండి. నేనేదో కొన్ని నామాలు అంటుంటాను, మీరు అనవలసింది అంటే స్వామి మన కోసమని మహానుభావుడు యజ్ఞవరాహమై భూమండలాన్ని పైకెత్తి ఆధార శక్తిని ఇవ్వకపోతే ఇవాళ మనం ఎక్కడ నిలబడతాం. మన కోసమని అంత త్యాగం చేశాడే, అంతగా హిరణ్యాక్ష వధ చేశాడే, అటువంటి మహాపురుషుణ్ణి నోరు తెరిచి నామం కూడా చెప్పకుండా వెళ్ళిపోతే అది కృతజ్ఞతాదోషం మనకంటదు. అందుకే నేను అక్కడికి కొన్ని పద్యాలు కూడా తగ్గించి గబగబా పూర్తి చేస్తున్నాను, మంగళప్రదమైన ఘట్టం దగ్గరికి వచ్చి పూర్తి చేద్దామని. ముక్తకంఠంతో మీరు అంటుంటే ఆ నామం స్వామి చివిన పడి ఇక్కడే ఉన్నాడు గురువాయూరప్ప పొంగిపోయి ఆనందపడిపోతాడు. నా పిల్లలు తలుచుకుని ఎంత పొంగిపోతున్నారో నా నామమని. భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
పురాణ పురుష గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
నందనందన గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
దుష్ట సంహార గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
వరాహమూర్తివి గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
దశరథ నందన
నందన గోవింద,
గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద,
మచ్చ కూర్మ హరి గోవింద,
గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద,
బలరామానుజ గోవింద,
గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద,
శ్రిత పరిపాలక గోవింద,
గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద,
సీతానాయక గోవింద,
గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద,
అభిషేక ప్రియ గోవింద,
గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద,
శ్రీ వెంకటేశ గోవింద,
గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద,
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.